ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ సాయి భగవానుడి నడయాడిన శాంతిధమమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 2001 మే 7వ తేదీన బుద్ధ పూర్ణిమ సందర్భంగా అందించిన దివ్యోపన్యాసం ఆధారంగా సాయీశ శరణం గచ్చామి అన్న అంశంపై శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు అందించిన ప్రసంగాన్ని ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో ఇప్పుడు మనం విందాం.
శ్రీ సాయిరాం. ప్రేమావతార సర్వస్వం ఈశ్వరం మానవాకృతిం సందీపం సారచిద్రూపం వందే శ్రీ సత్యసాయినం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకి అనేకానేక ప్రణామాలు. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం 2001 భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని అనుసరిస్తూ కొన్ని చక్కని మాటలు చెప్పుకుందాం. స్వామి సర్వదేవతాతీత స్వరూపులు, అంతేకాకుండా సర్వదేవతా స్వరూపులు కూడా. తలచిన వారికి తలచినట్టుగా, పిలిచిన వారికి పిలిచినట్టుగా, ఏ రూపాన్ని ధ్యానిస్తే, ఏ తత్వాన్ని అనుసరిస్తే, ఏ స్వభావాన్ని ధ్యానిస్తే ఆ రకంగా వారిని అనుగ్రహించి వారికి వరాలు కురిపించిన వరప్రదాయి, అభయప్రదాయి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. మా శ్రోతలందరికీ తెలుసు, స్వామి అనేక మంది భక్తులకు శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, ఆంజనేయ స్వామిగా, దత్తాత్రేయుడిగా, మహాలక్ష్మిగా, అమ్మవారిగా, అదేవిధంగా బుద్ధ భగవానుడిగా కూడా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రత్యక్షంగానూ ధ్యానంలోనూ దర్శనాన్ని అనుగ్రహించారు. సాక్షాత్ బుద్ధ భగవానుడైన భగవాన్ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు కాస్త విందాం.
సర్వత్రా నిండినది ఒక భగవంతుడు ఒక్కడే. మీరందరి కూడాను భగవత్స్వరూపుడి. ధర్మం, సత్యం ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం. ఈ సత్యమును జగత్తుకు భౌతికంగా చాటే నిమిత్తమై సత్యమునే నీతి అన్నారు, ధర్మమునే రీతి అన్నారు, ఖ్యాతి అన్నారు.
త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఖ్యాతి రెప్యుటేషన్.
నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క ఏకత్వమని మానవ జాతి. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భౌతిక లోకమునందు ఈ నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడు కూడాను కనిపించటం లేదు. ప్రాచీన కాలమునందు సిద్ధార్థి, గౌతమ బుద్ధుడు అని పేరుగాంచిన వ్యక్తి తన సత్యస్వరూపాన్ని గుర్తించే నిమిత్తమై, నిర్వాణ నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చాడు. అనేక వేదమంత్రములు కూడాను పఠించాడు. జగత్తునందుకల పెద్దలనందరినీ కూడాను దర్శించాడు. అన్ని సాధనలు ఎందు కూడాను తాను భాగమును వహించాడు. కట్టకడపటికీ ఇది ఏది కూడాను సరైన సాధన కాదు అని సత్యాన్ని గుర్తించాడు. భగవంతుడు ప్రసాదించినటువంటి పంచ ప్రాణములను కూడాను పరమాత్మునిగా విశ్వసించాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము ఇవి పైవు ఇంద్రియములతో కూడినటువంటివి. ఈ పంచేంద్రియములను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించటమే నిర్వాణము అని గుర్తించాడు. జపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క క్రియలే అని గుర్తించాడు. దేహాభిమానం ఉన్నటువంటి వారికే ఈ సాధనలన్నీ కూడాను అవసరము. ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తికి ఈ సాధనలు ఏవి కూడాను అక్కర్లేదు. కనుకనే సమ్యక్ దృష్టి అని చెప్పాడు. సమ్యక్ వాక్కు అన్నాడు, సమ్యక్ శ్రవణము అన్నాడు, సమ్యక్ మననము అన్నారు, సమ్యక్ క్రియ అన్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఐదు కర్మల యందు కూడాను దోషములు లేక సక్రమమైన మార్గములో సరైన రీతిగా అనుభవించడమే నిజమైనటువంటి నిర్వాణము అన్నాడు.
మనం బుద్ధ తత్వంలోకి, ముఖ్య ప్రసంగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ 1957లో ఒక పెద్ద రహదారిని నిర్మించాలి అని అక్కడ ప్రభుత్వం తీర్మానించుకుంది. అయితే వచ్చిన చిక్కేంటంటే ఆ రహదారికి మధ్యగా, అంటే వాళ్ళు ఆ రోడ్డు నిర్మాణం చెయ్యాలి అంటే ఆ రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద బౌద్ధారామాన్ని తప్పకుండా తొలగించాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడి ఆ బౌద్ధ ఆరామపు నిర్వాహకులు, ఆ లామాలు ఎంతో విశాల హృదయంతో ఆ పనికి ఒప్పుకొని దాన్ని తొలగించడానికి అంగీకరించారు. వారంతా ఆ పనుల్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా దాన్ని గుణపాలతో కొట్టి, అయితే అందులో ఉన్న విశేషం ఏంటంటే ఆ ఆరామం ఏదో సామాన్యమైన చిన్న గోపురమో గుడో లాంటిది కాదు. ఒక పెద్ద సుమారు 100 అడుగుల బౌద్ధ విగ్రహం ఉన్న ఆరామం అది. దాన్ని తొలగించాలంటే మాటలు కాదు, సామాన్యమైన చేతలు కాదు. ఎంతో బృహత్ సంకల్పంతో, ఎంతో పటిష్టమైన పట్టుదలతో ఎంతోమంది ప్రయత్నిస్తే తప్ప దాన్ని తొలగించలేరు. దాన్ని తొలగిస్తూ ఉండగా హఠాత్తుగా వర్షం పడడం ఆరంభమైంది. వెంటనే ఆ బౌద్ధ విగ్రహాన్ని, అంటే అది సున్నంతో మట్టితో చేసిన అతిపెద్ద విగ్రహం, దాన్ని వెంటనే టార్పాలెన్తో కప్పేసి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. ఇంతలో హోరున పెద్ద వర్షం కురిసింది. వర్షం కురిసాక ఈ లామాలందరికీ భయం పట్టుకుంది. ఏమైందా విగ్రహం, వర్షంలో తడిసిపోయిందా, ఏమైనా బీటలు పడ్డాయా, ఒకసారి చూద్దామని ఒక వ్యక్తి వెళ్ళి ఆ టార్పాలిన్ తొలగించి ఆ విగ్రహాన్ని పరిశీలిస్తూ ఉండగా అతను అక్కడ చూసిన దృశ్యం ఒక్కసారిగా అతన్ని విచేతనుణ్ణి చేశాయి, నిశ్చేష్టుడయ్యేలా చేశాయి. అవాక్కైపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆ కొడుతూ కొడుతూ ఉన్న బుద్ధ విగ్రహం చేతి భాగం నుండి ఒక బంగారు రంగు కాంతి ప్రసరిస్తూ కనిపించింది. ఏమిటి బంగారు రంగు కాంతి వస్తోంది, ఈ పసుపు కాంతి ఏమిటా అని ఎన్నో గంటల పాటు శ్రమించి గుణపం తీసుకుని ఆ భాగమంతా తొలగించగా అతడికి బోధపడిన సత్యం ఏమిటి, వెలుగు చూసిన ఆ వాస్తవం ఏమిటి అంటే, అది కేవలం సున్నం రాయితో మట్టితో చేసిన సామాన్యమైన సాధారణ విగ్రహం కాదు, కొన్ని వేల టన్నులతో చేసిన బంగారు విగ్రహం అనే విషయం అతనికి అర్థమైంది. ఎందుకు ఈ విధంగా చేశారు అంటే, అప్పట్లో బర్మా దేశస్థులు వీరి మీదకి, అంటే ఈ థాయిలాండ్ మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఈ బౌద్ధ ఆరామాలని, చైత్యాలని, ఆలయాలని ధ్వంసం చేస్తున్నారు. ఇంత చక్కని బంగారు విగ్రహాన్ని కూడా వాళ్ళెక్కడ నాశనం చేస్తారో, వారి దేశానికి తరలించుకుపోతారో అన్న భయంతో సుమారు 400 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాన్ని బంగారం ఎక్కడా బయటికి కనిపించకుండా అంతే మోతాదులో సున్నాన్ని మట్టిని కలిపి పై పోతగా ఆ బంగారానికి వేసి కేవలం అదొక సామాన్యమైన మట్టి విగ్రహం మాత్రమే అని భ్రమించేలా చేసి ఆ విగ్రహాన్ని రక్షించుకున్నారు. అది ఆ విగ్రహం వెనుక ఉన్న కథ. అయితే ఆ తరువాత ఆ లామాలందరూ ఈ బర్మా దేశీయుల చేతుల్లో హతమవడంతో ఈ రహస్యం రహస్యంగానే ఇన్ని శతాబ్దాల పాటు ఉండిపోయింది. అప్పుడు వెంటనే ఆ మిగిలిన మట్టిని కూడా తొలగించి ఆ బంగారు విగ్రహాన్ని అందరి దర్శనార్థమే ఉంచారు. సరే, అక్కడి నుంచి కథ వేరే. అయితే ఈ కథ వల్ల మనం తెలుసుకున్న లోతైన విషయం ఏమిటి అంటే, అంటే ప్రొఫౌండిటీ ఆఫ్ దిస్ స్టోరీ, ఆఫ్ దిస్ హిస్టరీ ఏంటి అంటే, ప్రతి వ్యక్తిలోని, ప్రతి మనిషి హృదయంలోనూ ఒక బంగారు బుద్ధుడు దాగుని ఉంటాడు. అనేకమైన ఈ అరిషడ్ వర్గాల చేత, విషయ వాంఛల చేత, మాయ చేత పేరుకుపోయి ఆ బంగారు విగ్రహం మసి పోతకి లోనవుతోంది. అనేకమైన పొరలు పొరలుగా మట్టి మురికి పేరుకుపోయి ఎన్నో జన్మల పరంపరగా అదంతా మీదని కప్పబడిపోయి లోపల ఉన్న ఈ దివ్యత్వం అనే బంగారు విగ్రహం మెరుపును కోల్పోయి, లేదా మెరుపు అంతర్లీనంగా ఉండిపోయి దాన్ని మనం కనుగొనలేకపోతున్నాం. ఎప్పుడైతే సాధన అనే గుణపం ద్వారా దాన్ని తొలగించుకుంటే ఆ బంగారు బయటపడుతుంది. అందుకే స్వామి మనందరినీ ఎంతో ప్రేమతో బంగారు బంగారు అని సంబోధిస్తారు. అందరికీ తెలిసిన విషయమే, మన ప్రగతికి, ఆధునికతకి, ఆధునిక మానవుడు రూపొందడానికి కారణమైన ప్రగతి చిహ్నం చక్రం. అదే బౌద్ధుల ధర్మచక్రంగా, మత చిహ్నంగా వారు ఏర్పరచుకున్నారు. నిజానికి బౌద్ధం అనేది మతం కాదు, హైందవం అనేది ఎలా ఒక మతం కాదు, సనాతన ధర్మము. అదేవిధంగా బుద్ధుడు ప్రబోధించినది కూడా మతం కాదు, అది ఒక మార్గం, సత్యాన్వేషణకు ఒక మార్గనిర్దేశం. బుద్ధుడు ప్రతిపాదించిన ఆ 4 ఆర్య సత్యాలు, చూపించిన 8 మార్గాలు ఈ దుఃఖంలో కూరుకుపోతున్న ప్రపంచానికి ఒక కర దీపికల, మార్గనిర్దేశనంగా దిక్సూచిగా ఈనాటికి వ్యవహరిస్తున్నాయి. అందుకే సత్యసాయిబాబా వారు కూడా తమ సర్వమత చిహ్నంలో బౌద్ధానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి ధర్మచక్రాన్ని కూడా ఆ సర్వమత చిహ్నంలో ఒక భాగంగా రూపొందించారు. ఇంతకీ బుద్ధుడు తెలుసుకున్న ఆ సత్యాలు ఏమిటి, ప్రపంచానికి బోధించిన ఆ మార్గాలు ఏమిటి అంటే, ఆ నాలుగు ఆర్య సత్యాలు: ప్రపంచం దుఃఖమయం, కారణం అత్యాశ; మూడు, దాని నివారణకు మార్గం ఉంది; నాలుగు, ఆ మార్గం అష్టాంగ మార్గం. ఇవే బుద్ధుడు ప్రతిపాదించిన నాలుగు ఆర్య సత్యాలు. దీన్నే మనం నోబెల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధ అంటారు. ఇలా చాలా కఠినాత్మకంగా వినిపిస్తున్న, అంటే ప్రపంచం దుఃఖమయం అనగానే ప్రపంచం ఒక్కసారిగా ఒక డిప్రెషన్కి, కృంగుబాటుకి లోనవుతుంది. అయితే వెంటనే దానికి కారణం అత్యాశ, అంటే డిజైర్ ఇస్ ద రూట్ కాజ్, కోరికలు కలగడమే దానికి కారణం అని వదిలేయకుండా దానికి నివారణ కూడా ఉంది అన్నాడు బుద్ధుడు. ఆ నివారణ ఏమిటి అంటే, తాను తదుపరి కాలంలో చూపించిన అష్టాంగ మార్గాలు. ఇదంతా బుద్ధుడు ఒక ఆరేళ్లకు పైగా అన్వేషించి తాను సముపార్జించిన విజ్ఞాన సారాన్ని తొలిసారిగా మృగదావం అనే ఒక ప్రదేశంలో 5 మంది, కేవలం 5 శిష్యులకి ప్రబోధించాడు. స్వామి ప్రపంచం దుఃఖమయం అనలేదు. ప్రపంచం దుఃఖమయమే, అదెవరూ కాదనలేని సత్యం. స్వామి పూర్తి ప్రేమస్వరూపులు కాబట్టి దృష్టిని మార్చుకోమన్నారు. ప్రపంచం ప్రేమమయం అన్నారు. ప్రపంచం ప్రేమమయం అంటూ ఆ ప్రేమను ఎలా దర్శించవచ్చో ఎన్నో సాధనలు చెప్పారు. అంతేకాకుండా కారణం అత్యాశ అన్నాడు బుద్ధుడు. కారణం అత్యాశ అని వదిలేయకుండా ఆ ఆశలని, అంతులేని కోరికల్ని ఎలా అధిగమించవచ్చో సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్న పేరు మీద స్వామి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. ఆ సీలింగ్ ఆన్ డిజైర్స్కి ఒక గొప్ప మార్గం ఏమిటి అంటే, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అని సంస్థని స్థాపించి ఆ మార్గం ద్వారా మనం వెళ్ళినట్లయితే ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ని మనం చాలా సులభంగా అందుకోవచ్చు అని సూచించారు. కాయంబుతో చేయు కార్యంబులెల్లను, మాటలాడుచునుండు మాటలెల్ల, తన మనస్సున గల తలపులన్నిటికీ, 10 ఇంద్రియముల పనులనెల్ల, బుద్ధితో కలిగెడు పూనికలెల్లను, చిత్తంబునందలి చింతలెల్ల, అనుదినంబును సల్పు ఆచారములనెల్ల, నియమంబుతో చేయు నిష్టలెల్ల, వైదికంబులు లౌకిక వర్తనములు, ఏమి చేసిన అవి అన్ని ఈశ్వరునకు తాను చేసడి సేవగా తలచియున్న సార్థకంబౌను శ్రీ సాయి సంస్థలెల్ల అన్నారు స్వామి. కాబట్టి ఏ కార్యాన్ని చేసినా, ఏ తలంపుని తలచినా, ఏ మాటని ఆడినా, ఏ బుద్ధితో సంకల్పాన్ని చేసినా, చిత్తంతో ఎలాంటి చింతన చేసినా, అవన్నీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆ దినం ముగిసే నాటికి స్వామికి అర్పణ చేసినట్లయితే, సత్యసాయి సేవా సంస్థ ద్వారా సేవలు చేసినట్లయితే, అంతకు మించిన తపస్సు లేదు, అంతకు మించిన అష్టాంగ మార్గం లేదు అంటారు స్వామి. ఇప్పుడు స్వామి దివ్యోపన్యాసాన్ని విందాం.
ఈ దృష్టి తండ్రిని చూచి ఫాదర్ అని పిలుస్తాడు, తన బిడ్డను చూచి డాటర్ అని పిలుస్తాడు. ఈ దేహం భిన్నమైనటువంటి విరాతిగా భిన్న సంబంధాన్ని పెంచుకుంటున్నాడు. ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త 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 అన్నాడు. అందరూ ఒక్కటే, అందరూ దైవస్వరూపులే. కనుకనే ఏకత్వానికి మనం ప్రయాణం చేయాలనుకుంటే ఈ అనేకత్వాన్ని త్యజించాలి. ఇది ఏ వేదాంతం చెప్పినటువంటిది, అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం ఏమిటి? ఒకే ఆత్మ. అనేక బల్బులు ఎందు ఉండేటువంటిదంతా ఏమిటి? ఒకే కరెంటు. అదే విధంగానే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే ఆత్మదర్శనం. ఆత్మ, అతని ఆత్మ, ఇతని ఆత్మ, ఈ భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఏకత్వాన్ని ఖండించి చేయటం వల్లనే మానవత్వము అజ్ఞానంలో మునిగి ఉంటుండాలి. అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నిజమైనటువంటి మానవ తత్వం.
యూనిఫైయింగ్ ద డైవర్సిటీ,
భిన్నత్వం గావించుకోవటమే మానవునికి విరుద్ధమైనటువంటి మార్గము. కనుక మనము భిన్నమైనటువంటి మార్గంలో ప్రవేశించకూడదు. దృష్టిని మనం ఏకత్వంగా తీసుకోవాలి. సమ్యక్ దృష్టి, మొట్టమొదటి బుద్ధుడు బోధించినటువంటిది సమ్యక్ దృష్టి. తదుపరి సమ్యక్ వాక్. వాక్ ఒకటిగానే ఉంటుండాలి. ఇది ఉద్వేగంగా ఉండకూడదు, అసత్యంగా ఉండకూడదు, అన్యాయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, హింసగా ఉండకూడదు. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నారు. మన వాక్కు హితంగాను ప్రీతిగాను ఉద్వేగం లేకుండాను ఉండాలి. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కనుకనే సమ్యక్ వాక్కు అన్నాడు. పవిత్రమైన వాక్ కంటే మించినటువంటి దైవత్వం వేరొకటి లేదు. ఈ వాక్కే శబ్ద బ్రహ్మము. కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి అష్టైశ్వర్య స్వరూపుడు భగవంతుడు. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను వాక్కుని ఏమాత్రము మార్చుకోకుండా చూడాలి. ఉద్వేగం రాకుండా చూసుకోవాలి. కఠినమైన పలుకులు రాకుండా చూసుకోవాలి. కనుకనే ఇలాంటి మాటలను మనం నేర్చుకోవడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. అది ఏ సాధన.
మానవుడు 10 ఇంద్రియాలతో తెల్లవారి లేస్తే ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటాడు. ఎన్నో విషయ వ్యాపకాలు, ఎంతో భోగ లాలస, ఎంతో కోరికలతో సతమతమవుతూ ఉంటాడు. అయితే ఈ ఇంద్రియాలు అనేవి కత్తి లాంటిది. ఇంద్రియాలన్నీ కూడా పదునైన కత్తుల్లాంటివి. కత్తిని ఒళ్ళు కోసుకోవడానికి ఉపయోగించవచ్చు, పళ్ళు కోసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇంద్రియాలతో చేసే కార్యక్రమాలతో అటు ముక్తికి ప్రయత్నం చేయవచ్చు, లేదా ఇటు బంధనంలోకైనా తోసివేయబడవచ్చు. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఈ ఇంద్రియాలతో ఎంత జాగరూకతతో ఉండాలో, మానవుడు ముఖ్యంగా ఎందుకు తన 10 ఇంద్రియాలతో లేదా ముఖ్యమైన జ్ఞానేంద్రియాలతో చాలా జాగరూకతతో వ్యవహరించాలో తెలియజేస్తున్నారు వివేక చూడమణిలో. శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమాపుహు స్వగుణేన బద్ధ కురంగ మాతంగ పతంగ మీనా భృంగానరహ పంచభిరంచితః కిం అన్నారు. అంటే లేడి, ఏనుగు, శలభము, చేప, తుమ్మెద, ఈ 5 కేవలం శబ్దం, స్పర్శ, రూపం, రుచి, ఘ్రాణం అంటే వాసన, ఇలాంటి ఈ 5 ఇంద్రియాల చేత మాత్రమే ఆకర్షింపబడి, అంటే లేడి శబ్దానికి ఆకర్షింపబడి, ముఖ్యంగా ఏనుగు స్పర్శ చేత, శలభం అంటే దీపపు పురుగు ఆ దీపం ఆ రూపానికి ఆకర్షింపబడి, తర్వాత చేప ఎర అంటే ఆ రుచికి ఆకర్షింపబడి, ఇక తుమ్మెద అంటే ఘ్రాణం ఆ పువ్వు నుండి వచ్చే తేనె యొక్క సుగంధానికి ఆకర్షింపబడి, ఇలా కేవలం ఏదో ఒక ఇంద్రియానికి మాత్రమే లోబడి అవన్నీ కూడా నాశనం పొందుతున్నాయి వాటి వైపు ప్రయాణించి. ఇక మనిషి ఉన్నాడే, ఈ మనిషికి ఈ 5 ఇంద్రియాలు కూడా ఎంతో శక్తివంతమైనవి. రూపరస గంధాలచే చాలా సులభంగా అంటే పంచేంద్రియాలతో చాలా సులభంగా వీటికి లోనైపోతూ ఉంటాడు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మానవుడి గతి చెప్పవలసిందేముంది? త్వక్చక్షు జిహ్వఘ్రాణ శ్రవణేంద్రియాల వ్యాపారంలో మునిగి పరమార్థాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆదిశంకరుల వారు. అయితే సరే, ప్రశ్నలు అందరూ సంధిస్తారు, సమస్య ఇక్కడ ఉంది అని వేలెత్తి అందరూ చూపిస్తారు. కానీ దాన్ని పరిష్కార మార్గాన్ని చూపించేవారే చరిత్రలో నిలిచిపోతారు, ఆరాధనీయులవుతారు, మానవులకు మార్గ నిర్దేశనం చేసే కరదీపికల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి నిర్దేశనం చేసిన వాడే బుద్ధ భగవానుడు. మీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎంతో ప్రభావితమైనవి, ఎంతో ప్రభావవంతమైనవి, శక్తివంతమైనవి. వాటికి లోబడి ఈ దుఃఖమయమైన ప్రపంచంలో పడి మితిమీరిన కోరికలతో మీరు సతమతమైపోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకోలేదు. అందుకు కారణం ఉంది. ఆ కారణం మీరు దాన్ని జయించడానికి అధిగమించడానికి మార్గం ఉంది, ఆ మార్గం ఇది అన్నాడు. ఇంతకీ ఆ మార్గం ఏమిటి అంటే అదే అష్టాంగ మార్గము. ఏమిటి ఆ ఎనిమిది మార్గాలు అంటే సమ్యక్ దృష్టి, అంటే వాస్తవ దృక్పథం, రైట్ అవుట్లుక్. మరొకటి సమ్యక్ సంకల్పం, అంటే జీవితానికి ఒక సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, రైట్ ఎయిమ్. తరువాత సమ్యక్ వచనం, అంటే చక్కటి భావ వ్యక్తీకరణ, అంటే మనం అనుకున్న దాన్ని చాలా సూటిగా మితమైన పదాలతో, అంటే బ్రివిటీ అంటారు ఇంగ్లీష్లో, ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా కూడా సంక్షిప్తంగా సూటిగా చక్కగా వ్యక్తీకరించడం, రైట్ స్పీచ్. సమ్యక్ కర్మ నాలుగవది, అంటే సత్ప్రవర్తన, రైట్ కాండక్ట్, కండక్టింగ్ అవర్సెల్వ్స్ ఇన్ బ్యూటిఫుల్ మేనర్. ఐదవది సమ్యక్ జీవనం, అంటే ధర్మబద్ధమైన జీవనోపాధి, ధర్మబద్ధంగా జీవించడం, రైట్ లైవ్లీహుడ్, అంటే వైదిక జీవనం. ఒక్క మాటలో చెప్పాలంటే భగవాన్ సత్యసాయిబాబా వారు సూచించిన జీవన శైలిని, నవసూత్ర ప్రణాళికని అనుసరించడమే. ఆరవది సమ్యక్ యత్నం, అంటే సత్ఫలితాలనిచ్చే ప్రయత్నం. ప్రయత్నిస్తున్నామంటే ఏదో ప్రయత్నించడం, కేవలం ఒక టిక్ పెట్టుకుందికి, మాట వరుసకి, నేను ప్రయత్నించాను సుమా అని నలుగురికి చెప్పుకుందికి ప్రయత్నించడం కాకుండా సరైన దిశగా, సూటిగా, నిక్కచ్చిగా, ఎలాంటి బిడియము లేకుండా, ఎలాంటి ప్రయత్న లోపము లేకుండా, లెథార్జిక్గా ఉండకుండా రైట్ ఎఫర్ట్ పెట్టడం సమ్యక్ యత్నం. ఏడవది సమ్యక్ అవధానం, అంటే మంచి అవగాహన కలిగి ఉండడం, రైట్ అటెన్షన్. ఎనిమిదవది చాలా ముఖ్యమైనది సమ్యక్ ధ్యానం, అంటే నిజమైన ఆనందం, నిజమైన చక్కటి మైండ్ఫుల్నెస్. దీన్నే స్వామి కంటెంప్లేట్ అండ్ కాన్సన్ట్రేట్ అని చెప్తూ ఉంటారు. రైట్ ర్యాప్చర్, మైండ్ఫుల్నెస్ అంటారు. ఈ ఎనిమిది మార్గాలు, అంటే ఎనిమిది అంగాలు, ఇవి చూడ్డానికి విడివిడిగా అనిపించినప్పటికీ పరస్పర ఆధారభూతంగా ఉన్నాయి. వీటిని ఇలా చూస్తే మన జీవితంలో అటు ఆధ్యాత్మిక జీవితానికి, ఇటు భౌతిక జీవితానికి, అంటే వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడతాయి. అయితే కేవలం వ్యక్తిత్వ వికాసానికి, లౌకికమైన జీవితానికే కాదు, వ్యక్తి వికాసానికి, సాధనాపరమైన జీవితానికి కూడా ఇవి తోడ్పాటునందించి మనని సరైన దిశలో ప్రయాణించేలా, సరైన మార్గాన్ని సూచించేలా చేస్తాయి ఈ ఎనిమిది మార్గాలు. ఇవి ఒక్కొక్కటి ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందు స్వామి ఉపన్యాసం విందాం.
భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములను ఎందుకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకూడదు? నేత్రములను దోషమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి అమిత దోషములంతా కూడా పెంచుకుంటున్నాడు మానవుడు. మనసు యొక్క తత్వాన్ని మాలిన్యపరుచుకుంటున్నాడు. మనసే మాలిన్యమైన ఇంకా మనిషి ఏ రీతిగా నిర్వాణం పొందగలడు? కనుక మొట్టమొదట సమ్యక్ దృష్టి, మంచి చూపును మనం అభివృద్ధి పరచుకోవాలి. ఈ దృష్టి యందు ఎట్టి దోషములు కూడాను ప్రవేశించకుండా చూసుకోవాలి. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. ఈ దృష్టి వల్లనే సమస్త కర్మములు కూడాను పెరిగి సమస్త బాధలు కూడాను కలిగింపజేస్తున్నది, మానవత్వమునే మాలిన్యపరుస్తున్నది. ఈ దృష్టి చేసేటువంటిది చాలా గొప్ప పాపములుగా కూడా ఉంటున్నది. దానిని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టి అనుభవించడమే సరి అయిన నిర్వాణం అన్నాడు. బుద్ధుడు చేయనటువంటి సాధనలు ఒక్కటి కూడా లేదు, సర్వ సాధనలు చేశాడు, సర్వసంగ పరిత్యాగం చేశాడు, సర్వలతోన సంబంధ బాంధవ్యంను కల్పించుకున్నాడు, ఏకత్వాన్ని పొందే నిమిత్తమై అనేకత్వమైనటువంటి ఒక దివ్యాన్ని అనుభవించాడు, కట్టకడపటికి సర్వసంగ పరిత్యాగం చేశాడు. ఈ త్యాగం వల్లనే సక్రమమైన మార్గము తనకు గోచరిస్తూ వచ్చింది. ఇది ఏ వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నింది. ఈ అమృతత్వమే నిజమైన నిర్వాణము. కనుకనే ఇట్టి నిర్వాణమునకు సక్రమమైన మార్గము మొట్టమొదటిది సమ్యక్ దృష్టి. కన్నులనిచ్చినది సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరి అయినటువంటి మానవులను దర్శించి సత్యాన్ని బోధించు చేయడానికి ఈ నేత్రం అందించాడు. చూసినా కూడా దైవ సమానంగా చూడు. ఈ దృష్టి ప్రేమమయంగా ఉండాలి. ఈ ప్రేమమయమైనటువంటి దృష్టియే మానవత్వానికి సరి అయినటువంటి మార్గమును బోధిస్తుంది. ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు. కనుక మనము సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి. దీనివల్ల ఏకత్వం అనేది మనకు ప్రాప్తింపజేస్తుంది, సర్వుల యందు కూడాను దైవత్వాన్ని గుర్తింపజేస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించి సత్య దృష్టితో పల మనం ఈ జగత్తును చూడాలి. కనుక మన దృష్టి పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
ముందు సమ్యక్ దృష్టి, రైట్ అవుట్లుక్ అంటే ఏమిటి అంటే, మనకి బుద్ధుడి కథే చెప్పుకుంటే, ఒకసారి బుద్ధుడు ఒక పువ్వుని ఇలా పట్టుకుని తన శిష్యుల మధ్యకు వచ్చాడు. శిష్యులందరూ కూడా ఆ పువ్వును చూస్తున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తున్నాయి. బుద్ధ భగవానుడు ఈనాడు ఈ పువ్వును ఎందుకు తెచ్చాడు? ఈ పువ్వు ద్వారా మనకి ఏ ప్రబోధాన్ని అందివ్వబోతున్నాడు? ఈ సుమాన్ని పట్టుకొని ఏ విషయాన్ని సుపరిచితం చేయబోతున్నాడు? లేదా దీని ద్వారా మనకి ఏ పాఠాన్ని ఈరోజు వివరించబోతున్నాడు అని ఆ పువ్వుని చూస్తూ, ఆ పువ్వు ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎలాంటి సువాసనిస్తుంది, అది వాడిపోతే ఎలా మారిపోతుంది, ఇలా వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తున్నాయి. అయితే బుద్ధుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా అదే తరహా చిరునవ్వుతో, అదే ప్రశాంత వదనంతో, అదే ప్రసన్న వదనంతో అక్కడ కూర్చొని ఆ పువ్వుని ఎత్తి పట్టుకొని అందరూ చూసే విధంగా పెట్టుకున్నాడు. అందరి ఆలోచనలు కూడా ఒక తీరుగా ఉన్నాయి, వారి బ్రూకటి ముడిపడి ఉంది, అంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అని బుద్ధుడికి అర్థమైంది. వారందరిలోకి కశ్యపుడు అనే శిష్యుడు మాత్రం చక్కటి చిరునవ్వు చిందించాడు ఆ పువ్వుని చూసి. బుద్ధుడు కూడా అతన్ని చూసి వెంటనే అదే రీతిలో ఒక నవ్వుని విసిరాడు. అంటే ఇక్కడ ఎలాంటి సంభాషణ జరగకపోయినా పరస్పరం జరిగిన విషయం ఏమిటి అంటే, బుద్ధుడు ఏ ఉద్దేశంతోనైతే ఆ పుష్పాన్ని పట్టుకొని అందరి మధ్యకి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరింది, అది సాఫల్యం చెందింది. ఈ కశ్యపుడు అన్నవాడు ఆ పుష్పాన్ని చూసి నవ్వాడు, అంటే ఆ పువ్వుని పువ్వుగా చూశాడు. సీ ద ఫ్లవర్ యాజ్ ఇట్ ఈజ్ అని మనకి జన్ బుద్ధిజంలో చెప్తూ ఉంటారు. అంటే ఒక వస్తువుని చూసినప్పుడు సామాన్యంగా అందరం చేసే విషయం ఏంటంటే, చూసే దృష్టి ఏమిటంటే, అక్కడ మనం సమ్యక్ దృష్టిని ప్రసరించం. సమ్యక్ దృష్టి అంటే చూసిన వస్తువుని చూసినట్టుగా గ్రహించడం, వాస్తవిక దృక్పథం. సీ ద థింగ్ యాజ్ ఇట్ ఈజ్, పర్సీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఏదో మనకి ఇతఃపూర్వం ఉన్న ఊహలని, వాస్తవాలని, ఇంతకు పూర్వం ఏర్పరచుకున్న జ్ఞాపకాలని, ఆ మెమరీస్ని అన్నిటినీ ఆ వస్తువు మీద ప్రొజెక్ట్ చేస్తూ దాన్ని మనకి అనుగుణంగా స్వీకరించడం కాకుండా, మన ఆలోచన విధాలని అనుసరిస్తూ దాన్ని గ్రహించడం కాకుండా, వాస్తవిక దృక్పథం, దాన్ని సమ్యక్ దృష్టి అన్నారు. అందుకే స్వామి లివ్ ఇన్ ద మూమెంట్ అని ఎందుకు చెప్తూ ఉంటారు, లివ్ ఇన్ ద ప్రజెంట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ ఈజ్ ఫ్యూచర్, లివ్ ఇన్ ద మూమెంట్, ఈ క్షణంలోనే జీవించండి, అంటే ఆ క్షణంలో ఏది ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించండి, అది అంతర్లీనంగా ఉన్న సమ్యక్ దృష్టి. అంటే సమ్యక్ అంటే ఏంటి అంటే అసలు అర్థం, ఎందుకంటే ఈ అష్టాంగ యోగాల్లో, అష్టాంగ మార్గాల్లో కూడా సమ్యక్ సమ్యక్ అని వస్తుంది, కాబట్టి దీని అర్థం ముందు తెలుసుకుందాం. సమ్యక్ అంటే పరిపూర్ణముగా, హోల్లీ, ఆల్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా పరిపూర్ణంగా దేన్నైతే మనం గ్రహించగలుగుతామో, చూడగలుగుతామో. మళ్ళీ గ్రహించడం అనకూడదు, గ్రహించడం అనేదానికి వేరే అర్థం ఉంది, దాన్ని స్వీకరిస్తామో దాన్ని సమ్యక్ అన్నారు. అంటే ఒక రకమైన ఇంటిగ్రేషన్, హోల్నెస్, కంప్లీట్నెస్, పరిపూర్ణత, పూర్ణము, పూర్తిగా ఏదైనా కావచ్చు, అది సమ్యక్. అలా మన దృష్టి కేంద్రీకరింపబడాలి. దేని మీద కేంద్రీకరింపబడాలి అంటే తరువాతి మార్గం సమ్యక్ సంకల్పం, దాని మీద మన దృష్టి ఉండాలి. ఏమిటి మన జీవిత లక్ష్యం కావాలి? స్వామి ఒకసారి దర్శనంలో వెళ్తూ ఒక విదేశీయుణ్ణి అడిగారు, ఎలా ఉంది నీ సాధన అని. ఎక్కడ సాధన స్వామి, నాకెక్కడ వ్యక్తిగత సాధనకి సమయం చిక్కడం లేదు, ఐఎమ్ వెరీ బిజీ విత్ యువర్ మిషన్ స్వామి, సాయి మిషన్లో నేను చాలా ఎక్కడ తల మునకలుగా ఉన్నాను అన్నారట. వెంటనే స్వామి ఆ భక్తుణ్ణి చాలా తీక్షణంగా చూస్తూ, వాట్ మిషన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మిషన్ అన్నారట. అంటే నాకేం మిషన్ లేదే, ఐఎమ్ నాట్ ఎ మిషనరీ అని కూడా అన్నారట. నాకేమీ, నేనేం సాయి మిషన్ అంటూ ఏం లేదు. నీ జీవిత లక్ష్యాన్ని చూసుకో, పర్పస్ ఆఫ్ లైఫ్ చూసుకో. నువ్వు ఎందుకొరకైతే ఈ జన్మనెత్తేవో అదే నీ లక్ష్యం కావాలి. నీ వ్యక్తిగత సాధన అనేది చాలా ముఖ్యం. నీ దృష్టి ఎక్కడా చెదరకూడదు. నీ వ్యక్తిగత సాధన మీద దృష్టి నిలుపు, నీ మార్గం మీద దృష్టి నిలుపు, అంతిమంగా నువ్వు చేరుకోబోయే లక్ష్యం మీద నువ్వు దృష్టి నిలుపు. ఏమిటి మనందరం చేరుకోబోయే లక్ష్యం అంటే? జన్మించడం ఎందుకు అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడం కోసం. అయితే జన్మించినంతకాలం కూడా స్వార్థంగా కేవలం వ్యక్తిగత సాధన చూసుకోమన్నారు స్వామి అంటే అక్కడ స్వార్థం కాదు. వ్యక్తిగత సాధన దేని ద్వారా చూసుకోమన్నారు అంటే ప్రేమ మార్గం ద్వారా, తోటివారిని ప్రేమించడం ద్వారా నువ్వు సాధనలో ముందుకి కొనసాగు అని సూచించారు. అది సమ్యక్ సంకల్పం. ఇక మూడోది సమ్యక్ వచనం. అంటే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు, అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి. ఎప్పుడైనా కూడా చూడండి, స్వామి ఏ భక్తునికైనా ఏ సాధకునికైనా సూచన ఇవ్వాలి అంటే ఒక స్వామి వాక్కు వేదవాక్కు అని ఎందుకంటారంటే, వేదం ఏ విధంగానైతే సూటిగా సంక్షిప్తంగా ఎంత సంక్లిష్ట విషయాన్నైనా చాలా తక్కువ మాటలతో తెలియజేస్తుందో స్వామి కూడా అదే విధంగా చాలా తక్కువ మాటలతో క్లుప్తంగా ఆ సాధకుడికి మాత్రమే విషయం చేరేలా. మళ్ళీ చుట్టుపక్కల ఎంతోమంది భక్తులు ఉంటారు, వారెవ్వరికి కూడా స్వామి ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో కనీసం వినబడనైనా వినబడదు. ఒకవేళ వినబడినా కూడా దేని గురించి ప్రస్తావిస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నారో ఆ భక్తుడికి తప్ప మరి ఆ పక్కనే ఉన్న ఏ ఇతరులకి కూడా అది ఆ విషయం వెళ్లకుండా చాలా సూటిగా చాలా తక్కువ మాటలతో విషయాన్ని అందిస్తారు. సమ్యక్ వచనం అంటే అది. ఎంతో క్రోడీకరించుకొని ఒక విషయాన్ని అందించడంలో స్వామికి మించిన ఉదాహరణ కానీ స్వామిని మించిన దృష్టాంతం కానీ మనకి కనిపించదు. అది సమ్యక్ వచనం. ఇప్పుడు స్వామి దివ్యోపన్యాసం కొంత భాగం విందామా?
నక్కలు నక్కలు కోతులు అనుభవించేటువంటి యొక్క ఆనందాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. నీవు మనిషి ఎందుకు పుట్టాలి? నీవు కూడా ఒక మంకీగా పుట్టింటే బాగుండేది కదా. నీవు అనుభవించేటువంటిదంతా మంకీస్ కూడా అనుభవిస్తున్నాయి. మంకీ కాదు, మ్యాన్ కైండ్. కైండ్ తో కూడినటువంటిదిగా ఉండాలి నీవు, ప్రేమతో కూడినటువంటి వాడిగా ఉండాలి. ఇవన్నీ క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములు అనుభవించే కోసమని నీవు పుట్టినవాడు కాదు. పుట్టినప్పుడు ప్రతి ప్రాణి కూడాను కెవ్వును ఏడుస్తాడు. ఎందుకోసం ఏడ్చాడు? అయ్యో, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చి పుట్టాలి నేను, ఆనందం నుంచి నేను ఆత్మ నుండి వేరైపోతున్నానే అని ఏడుస్తూ పుట్టినటువంటి మనిషి ఏడుస్తూనే చావటం వల్ల మనిషి ప్రయోజనం ఏమిటి? కానీ నీవు పర్పస్ ఆఫ్ లైఫ్ దాన్ని గుర్తించాలి. ఏడుస్తూ నేను పుట్టాను, ఏడుస్తూ జీవిస్తున్నాను, కట్టగలిపి పోయేటప్పుడు కూడా ఏడుస్తూ పోతున్నాను. నేను సాధించినది ఏమిటి? కాదు కాదు, ఏడుస్తూ పుట్టినటువంటి మానవుడు నవ్వుతూ చావాలి. కనుకనే దానిని నీవు సరైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి. ఎప్పుడు నీవు నవ్వుతూ మరణిస్తావు? ఇంద్రియాలు సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీవు నవ్వుతూ జీవితాన్ని వదులుతావు. కనుకనే నీవు నవ్వుతూ చావాలి. చావంటే ఏమిటి? కేవలం డ్రెస్ ను మార్చటమే. డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్. ఈ లైఫ్ కు ఒక డ్రెస్ వంటిది ఇదింత. ఈ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ పెట్టుకున్నాము, కానీ పోయిన తర్వాత ఇంకొక డ్రెస్ వస్తుంది. డెత్ అంటే చావటం అని కాదు, నిర్వాణము. ప్రతి మానవుడు కూడా నిర్వాణం కావాలని ఆశిస్తున్నాడు, కానీ ఆ లిబరేషన్ కోసం మనం ఎంత ప్రయత్నం చేయవల. కనుక అనేక జన్మముల నుంచి మనం సాధించినటువంటి పుణ్యఫలం అనేటువంటి దాన్ని భగవంతుని దగ్గర డిపాజిట్ కట్టుకున్నాము. అది భగవంతుని దగ్గర భద్రంగా ఉంటుండాలి. ఇంకా దానికి ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంటాడు భగవంతుడు. కనుక దానిని మనం పొందేటప్పుడు మనం ఏ విధంగా పొందాలి? చెక్కును తీసుకుని పోయి సైన్ పెట్టి ఆ యొక్క భగవంతుడు అనేటువంటి మేనేజర్ కి ఇవ్వాలి. ఆ చెక్ బుక్ అతనే అందిస్తాడు. అది ఏ త్యాగము! ఈ త్యాగం అనేటువంటి చెక్ మన అందరి దగ్గర ఉంటుండాలి. కానీ త్యాగం అనేటువంటి చెక్ పైన ప్రేమ అనేటువంటి సిగ్నేచర్ చేయకపోతే చెక్ ఇస్తే ప్రయోజనం ఏమిటి? మానవునికి ప్రేమ త్యాగము రెండు చాలా అవసరము. ఈ ప్రేమ త్యాగములు రెండు కూడా ఏకమైనప్పుడే మనం పొందవలసినటువంటి ఫలితాన్ని మనం సుఖంగా పొందుతాం. భగవంతుడు ఎంతో అనుభవిస్తున్నాడు, ఎన్ని విధమైనటువంటి ప్రయత్నంలో చేస్తున్నాడు, ఎంత ప్రేమను అందిస్తున్నాడు. కానీ దురదృష్టవంతులు దీన్ని అందుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి? భగవంతుని యొక్క సంకల్పం వేరు, అందుకునేటువంటి వాడి సంకల్పం వేరు. కనుకనే దీనిని పొందకుండా పోవడానికి మూల కారణం అయిపోతుంది. భగవంతుడు దయామయుడు, ప్రేమ స్వరూపుడు, కరుణా సముద్రుడు. ఇలాంటి భగవంతుడు ఇస్తున్నటువంటి దాన్ని ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు? నీవు ప్రకృతి భావములు నీలో నిండిపోయినాయి, వ్యాకృతమైనటువంటి చింతలు నీలో నిండిపోయినాయి. ఏనాడు ఈ పవిత్రమైనటువంటి దాన్ని పొందాలని కోరుతున్నావో ఆనాడు నీ అపవిత్రమైనటువంటి దాన్ని దూరం చెయ్యాలి. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు, ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? తలబుర్రది ఖాళీ కాక ఈయన సుకృతము నింపనగునా? ఏమేమో నింపుకున్నావు ఈ తల లోపల, దాంతో భగవంతుడు అందించేటువంటి ప్రేమ యొక్క రసాన్ని ఏ రీతిగా నీవు దాచుకోగలవు? దాన్ని పారబోయి, దాన్ని త్యాగం చేయి, దీన్ని నింపుకో. ఈ త్యాగంలో ఉండినటువంటి యోగము ఇంత గొప్ప యోగంగా ఉంటుండాలి.
ఇక సమ్యక్ కర్మ అంటే సత్ప్రవర్తన. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి అన్నారు స్వామి. అంటే ముందు ప్రవర్తన మంచిగా ఉండాలి. మనకి ఎన్నో విషయాలు మన ప్రవర్తన బాగులేకపోతే లేదా ఏమాత్రం క్రమశిక్షణ రాహిత్యపు పనులు చేసినా, ముఖ్యంగా సత్యసాయి విద్యార్థులకి వారి జీవితాల్లో, వారి విద్యార్థి జీవితంలో అంటే సాయి సంస్థల్లో గడిపిన విద్యార్థి జీవితాల్లో ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఏమాత్రం క్రమశిక్షణని తప్పినా, గట్టిగా మాట్లాడినా, లేకపోతే కాస్త ఇతరులతో దురుసుగా ప్రవర్తించినా, లేదా కనీసం వాళ్ళ ఆలోచనల్లో ఒక రకమైన ఏమైనా వ్యాకుల పరిచే విషయాన్ని తలపుకి తెచ్చినా కూడా వెంటనే స్వామి తాను అటువైపు వారి వైపు వెళ్ళడం మానేసి, లేదా ఆ విద్యార్థితో మాట్లాడడం మానేయడం, లేదా అతనికి తెలిసొచ్చేలా చేయడం, ఇలా మనకి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వాళ్ళ అనుభవాలు పాలు పంచుకున్నప్పుడు మనందరికీ, శ్రోతలందరికీ తెలిసిందే. అలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే కొల్లలు ఉన్నాయి. ఒకసారి ఒక విద్యార్థి తాను తన హాస్టల్లో తన సహ విద్యార్థితో కాస్త పరుషంగా మాట్లాడడం జరిగింది. వెంటనే తాను దర్శనానికి కూర్చున్నప్పుడు అంతవరకు ఆ విద్యార్థి ఒక ఫామ్ బాయ్గా నలుగురి కనుసల్లలో పడ్డవాడు. ఆ పూట నుండే స్వామి అతడి వైపు రావడం మానేయడం, మాట్లాడడం మానేయడం, కొన్ని రోజుల పాటు అతని వైపు చూడడం లేదా ఆ విద్యార్థి కూర్చున్న దిశగా వెళ్ళడం మానేయడం, ఇలా తన నిరసన అంటే అది మనల్ని తీర్చిదిద్దడానికి ఒకనొక పనిముట్టు. ఇంకా చెప్పాలంటే స్వామి ఆ క్షణంలో ఆ ముసుగు వేసుకోక తప్పదు కాబట్టి కోపమనో నిరసనను లేకపోతే మన మీద అలకను ఇలాంటివి ప్రదర్శిస్తూ ఉంటారు. కేవలం ఒక ఆ జగన్నాటకంలో ఆ సూత్రధారి ఒక పాత్రధారిగా తనని తాను మలుచుకునే ఒకనొక అధ్యాయం అంతే. ఆ తర్వాత మళ్ళీ మామూలే స్వామి. అలా సత్ప్రవర్తన అంటే సమ్యక్ కర్మ, సమ్యక్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే స్వామి అనేక విధాలుగా మనకి శిక్షణనివ్వడం మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఐదవది సమ్యక్ జీవనం. మనం ఇంత సత్యసాయి మార్గంలో నడవడం, సత్యసాయి సేవా సంస్థల్లో ఒక సభ్యులుగా ఉండడం, ఆ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, స్వామి ప్రతిపాదించిన ఆ 10 సూత్రాలు ఉన్నాయి, 10 ధర్మబద్ధమైన విషయాలు ఉన్నాయి, అది కాక నవసూత్ర నియమావళి అని ప్రతి సాధకుడు కూడా వ్యక్తిగత సాధన చేసుకుందుకు వీలుగా స్వామి కొన్ని 9 రత్నాల్లాంటి నవరత్నాల్లాంటి సూత్రాలని మనకి అనుగ్రహించారు. అంటే వారానికి ఒకసారి కుటుంబం అంతా కూర్చుని భజన చెయ్యాలి, తర్వాత ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి, ముఖ్యంగా వారు లేనప్పుడు పిల్లలు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు బాల వికాస తరగతులకి వెళ్ళాలి, ఇలా ఒక 9 సూత్రాలని అనుగ్రహించారు. సేవా కార్యక్రమాల్ని పొందుపరిచారు. సత్యసాయి సేవా సంస్థల్లో ఏ వయసు వారిని తీసుకున్నా వారు సులువుగా ఇమిడిపోయి ఆ సంస్థలో ఒక భాగమైపోయి తమ జీవితాన్ని వైదిక జీవనంగా, ధర్మబద్ధమైన జీవనంగా మలుచుకుందుకి మార్గాలన్నిటినీ స్వామి ఏర్పరిచారు. యూత్ వింగ్, మహిళా వింగ్, బాల వికాస్, ఎడ్యుకేషన్ వింగ్, ఎవరైనా చక్కగా మాట్లాడగలిగే వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం ఉంది, బోధించగలిగే వారికి బాల వికాస్ విభాగం ఉంది, ఎంతో ఉత్సాహంగా యువత పాలు పంచుకోవాలంటే యూత్ వింగ్ ఉంది, అనుభవజ్ఞులైన వాళ్ళు సేవా మార్గంలో దారి చూపించడానికి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాగా ప్రతి మార్గాన్ని అనుసరించడానికి ప్రతి వయసుల వారు తమని తాము ఇముడ్చుకుందుకు అనువైన విధంగా సత్యసాయి సేవా సంస్థ రూపొందించి ఒక సమ్యక్ జీవనాన్ని స్వామి ఏర్పాటు చేశారు. తర్వాత సమ్యక్ యత్నం అంటే మన ప్రయత్నం ఎంతో దృఢంగా ఉండాలి అంటారు స్వామి. ఏదో ప్రయత్నించాను అక్కడికి అది అలా అయిపోయింది అనడం కాకుండా అడిగినదేదియో అడుగునే అడుగుతివి, అడిగినది ఇడుదాక విడవకుండు అని భక్తుడనేవాడు ఎంత పట్టుదలతో ప్రయత్నించాలో స్వామి మనకి ఒక పద్యం ద్వారా చూపించారు. ఇక లౌకిక విషయాలకే అంత ప్రయత్నం ఉంటే సాధనాపరమైన విషయానికి అంటే ఆధ్యాత్మికపరమైన యత్నం ఇంకెంత పట్టుదలతో చెయ్యాలో మనందరం ఆలోచించుకోవాలి. ఏడవది సమ్యక్ అవధానం, మంచి అవగాహన, అంటే మంచి రైట్ అటెన్షన్. ఏదైనా ఒక విషయాన్ని, ఇది కూడా ఒక రకంగా సమ్యక్ దృష్టి లాంటిదే, చిన్న వ్యత్యాసం. మనం ఒక విషయాన్ని చూసినప్పుడు విషయాన్ని విషయంగా ఎలా అవగాహనలోకి దాన్ని అదే విధంగా తీసుకోవాలో, అంటే కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్న చందాన కాకుండా దాని విషయ గ్రాహ్యం ఏ విధంగా ఉండాలో ఈ రైట్ అటెన్షన్ అనేది, అంటే సమ్యక్ అవగాహన. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకునే ముందు ఏదో ఒక దృక్కోణం నుండే, ఒక దృక్పథం నుండే దాన్ని పరిశీలించకుండా చక్కటి మంచి పర్స్పెక్టివ్ నుండి అన్ని విధాలుగా చూసి దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఒక గది మధ్యలో ఒక వస్తువుని పెట్టినప్పుడు ఆ వస్తువు మీద సూర్యకాంతి పడితే కేవలం ఆ భాగం మాత్రమే ప్రతిఫలిస్తుంది. మనం చూసినప్పుడు మనకి పూర్తిగా ఆ భాగం మాత్రమే అవగాహనలోకి వస్తుంది. అలా కాకుండా ఆ వస్తువు చుట్టూ తిరుగుతూ అన్ని దృక్కోణాల నుండి ఫ్రమ్ ఆల్ ద పర్స్పెక్టివ్స్ దాన్ని గనక మనం అవగాహనలోకి తెచ్చుకుంటే దట్ విల్ లీడ్ టు ఎక్సలెన్స్. దాన్నే స్వామి మానవ పరిపూర్ణత, మానవ పరిపూర్ణ వికాసము, హ్యూమన్ ఎక్సలెన్స్ అన్నారు. హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది ఎలా సాధ్యం అంటే ఒక విషయం ఉన్నది, అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, అంటే దాన్ని అన్ని విధాలుగా మనం పరిశీలించి అవగాహనలోకి తెచ్చుకోవాలి. అది పరిపూర్ణ వికాసం. ఇక ఎనిమిదవది సమ్యక్ ధ్యానం, అంటే మైండ్ఫుల్నెస్. ఇది ఎక్కువగా మనం మన నిత్య జీవితంలో అలవరుచుకోవలసిన ఒకనొక ముఖ్యమైన మార్గం. ఈ ఏడు మార్గాలు ఒకెత్తి అయితే ఈ సమ్యక్ ధ్యానం అనేది ఎనిమిదవ మార్గం. వీటన్నిటికీ అంతఃసూత్రం అనుకోవచ్చు. ఈ ఏడు ఒక పుష్పాలు వంటివి అనుకున్నట్లయితే ఈ సమ్యక్ ధ్యానం అనేది, లేదా మైండ్ ఆఫ్ మెడిటేషన్, మెడిటేటివ్ మైండ్, మైండ్ఫుల్నెస్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఏదైనా కానివ్వండి, ఇది వీటన్నిటినీ గుచ్చే ఒక దారం లాంటిది. ఎందుకంటే ఒక రైట్ అవుట్లుక్ ఉండాలన్నా, సమ్యక్ దృష్టి ఉండాలన్నా ఎలా చూడాలి, మైండ్ఫుల్నెస్తో చూడాలి. ఆ క్షణం మనకి ఆ వస్తువుతో తాదాత్మ్యం చెందాలి. రైట్ స్పీచ్ ఉండాలన్నా, అంటే సమ్యక్ వచనం ఉండాలన్నా మైండ్ఫుల్నెస్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో, ఏ మాటని ఎలా ఉచ్చరిస్తున్నామో, అవతల వాళ్ళకి సరైన భావాన్ని వ్యక్తీకరిస్తున్నామా లేదా, సరిగ్గా జీవిస్తున్నామా లేదా, వీటన్నిటికీ కూడా అంతఃసూత్రం రైట్ మైండ్ఫుల్నెస్ అనేది, అంటే సమ్యక్ ధ్యానం. దీన్నే సమాధి అని కూడా అన్నారు. అంటే వాళ్ళ పాలీ భాషలో, సంస్కృత భాషలో సమాధి అంటే సమాధి అన్నారు స్వామి. అంటే నీ మైండ్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటావో అదే సమాధి స్థితి. వేరే సమాధి స్థితి అంటే కూర్చొని ఒకనొక స్థాయికి వెళ్ళి అటైన్ చేయడం కాదు, అది నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ముందులో ప్రారంభంలో చిన్నపిల్లలు అడుగులు వేసేటప్పుడు ఏ విధంగానైతే మన చేయూతనిచ్చి వాళ్ళకి తోడ్పాటునిచ్చి ఒక్కొక్క అడుగు, తప్పటడుగులు వేసినా చప్పట్లు చెరుస్తూ వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళు సరైన దిశగా నడిచేలా ప్రోత్సహిస్తామో, అదేవిధంగా జీవితమంతా చేసే ప్రతి పనిలోని మైండ్ఫుల్నెస్ అటైన్ చేయడానికి ఆరంభంలో ఒక పోస్చర్లో కూర్చొని దాన్ని అభ్యాసం చేయడం కద్దు, అలా చేయవచ్చును. కానీ క్రమక్రమంగా అది జీవితం అయిపోవాలి. మెడిటేషన్ షుడ్ బికమ్ ద వెరీ లైఫ్, అంటే జీవితమే ధ్యానం అయిపోవాలి. ధ్యానంతో పాటుగా జీవించాలి, ఏ కర్మ చేసినా ధ్యానపరంగా చెయ్యాలి అంటారు స్వామి. ఇలా ఈ ఎనిమిది మార్గాల్లో బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గాల్ని సత్యసాయి భగవానుడు క్లుప్తంగా ఎంతో సోదాహరణంగా అన్నిటినీ కూడా ఒక, మనకి స్వామి చెప్తూ ఉంటారు కదా అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనద్వయం అని, అలాగా అష్టాదశ పురాణాలు పిండితే మనకి రెండే రెండు మాటలు ఎలా వచ్చాయో ఈ ఎనిమిది మార్గాలని కూడా మనం అన్నిటినీ అవగాహనలోకి తెచ్చుకుంటే స్వామి ఇచ్చిన అతి సులువైన మార్గం ప్రేమ మార్గం. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఎప్పుడైతే ఆ ప్రేమని మనలో నింపుకుంటామో చూసే దృష్టి సమ్యక్ దృష్టి అవుతుంది, మాట్లాడే మాట సమ్యక్ వచనం అవుతుంది, ప్రవర్తించే తీరు సమ్యక్ ప్రవర్తన అవుతుంది, మన జీవితమే సమ్యక్ జీవనం అవుతుంది, ఏ పని చేసినా సమ్యక్ ధ్యానంతో చేస్తాము. ఇలా వీటన్నిటినీ క్రోడీకరించి ఇచ్చిన స్వామి ఒక క్యాప్సూల్ లాంటి మార్గం ఇచ్చారు, అదే సత్యసాయి మార్గం, అదే ప్రేమ మార్గం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఆ ప్రేమ మార్గంలో మనందరం వెళ్ళడానికి మనకి ఉన్న ఏకైక తరుణోపాయం ఏమిటి అంటే, సాయీశ శరణం గచ్చామి, స్వామి నువ్వే శరణం, నా ప్రయత్నం నేను చేస్తాను, నీ ప్రేమని నాలో నింపి ఆ ప్రేమ మార్గంలో నడిపించే బాధ్యత మాత్రం నీదే, నీదే అని అందరం ప్రార్థించుకుందాం. సాయీశ శరణం గచ్చామి. జై సాయిరాం.
సత్యం శివం సుందరం సాయినాథ్ భగవాన్,
సత్యం శివం సుందరం సాయినాథ్ భగవాన్,
సాయినాథ్ భగవాన్, సాయినాథ్ భగవాన్,
సాయినాథ్ భగవాన్, సాయినాథ్ భగవాన్.
బుద్ధం శరణం గచ్చామి,